ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగయుగాల ఆకాంక్ష అనే గ్రంథంలో 66వ పాఠాన్ని మనం ధ్యానించిన విధానాన్న వివాదం ఎవరికి వచ్చింది, వివాదం వల్ల ఎటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క సేవకులు ఎదుర్కొన్నారో, ఈ అంశాన్ని మనందరం కూడా ధ్యానిద్దాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ప్రసంగాన్ని మనం ప్రారంభించుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించినాం నాయన. ఈ అంశాన్ని మేము ధ్యానించినప్పుడు మాకు కావాల్సిన అవగాహన మీరు ప్రసాదించమని, అర్థం చేసుకునే తెలివిని మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తు మందలింపు యాజకులు అధికారులు కూడా వినారు. ఆయన ఆరోపణల్ని వారు కాదనలేకపోయారు, కానీ ఆయనపై ఉచ్చు బిగించాలని కృత నిశ్చయులై ఉన్నారు. ఈ ఉద్దేశంతో వారు ఆయన వద్దకు గూఢాచారుల్ని పంపి ఉన్నారు. వారు అధిపతి వశమునకు, అధికారమునకు ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు యందు మరి తప్పిట్లుగా వారు ఉన్నారు. తాము నీతి మంతులు అనిపించుకొని వేగులు వారు వృద్ధులైన యేసును తరచుగా కలిసిన పరిశీలు కాదు, కానీ ఉత్సాహం ఉద్రేకం కలిగిన వారు. క్రీస్తుకి తెలిసిన వారు కారని తాము భావించిన యువకుల్ని పంపించారు. వీరి వెంట కొందరు హేరోదీయులు వెళ్ళారు. వారు క్రీస్తు మాటలు విని ఆయన తీర్పులో ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి ఉన్నారు. పరిసయ్యులకి హేరోదులకి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే మరి వారిద్దరికి కక్ష తేడాలు, వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే వారిప్పుడు క్రీస్తుకి వ్యతిరేకంగా జట్టు కట్టి ఒకటయ్యారు. రోమీయులు బలవంతంగా వసూలు చేసే పన్ను విషయమై పరిసయ్యులు విసిగిపోయారు. పన్ను చెల్లింపు దైవ ధర్మశాస్త్రానికి విరుద్ధమని వారి నమ్మకం. యేసుని ఊచిలో బిగించడానికి ఇప్పుడు తమకు తరుణం వచ్చినట్లు వారు భావించారు. గూఢాచారులు ఆయన వద్దకు వచ్చి తమ విధిని తెలుసుకోగోరుతున్నట్లు నిజాయితీ పరుల నటిస్తూ ఇలా ప్రశ్నించారు, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును, బోధించున్నావు, నీవెవనియందు మోమాటం లేక సత్యమే గాని దేవుని మార్గమును బోధించువని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయం కదా, నీవు సత్యముగానే దేవుని మార్గమును బోధించున్నావని ఎరుగుదుము అన్న మాటలు యథార్థంగా పలికిన మాటలే అయితే మంచిది. వారు సత్యాన్ని చెప్పారు, కానీ అవి మోసగించడానికి పలికిన మాటలు. అయినా వారి సాక్ష్యం యథార్థ సాక్ష్యం. క్రీస్తు సత్యాన్ని చెప్పి సత్యాన్ని బోధిస్తున్నాడని పరిశీలకు తెలుసు. తమ సొంత సాక్ష్యాన్ని బట్టి వారికి తీర్పు జరుగుతుంది. క్రీస్తుకి ప్రశ్న వేసిన యువకులు తమ ఉద్దేశాన్ని దాచగలగమని భావించారు. కానీ తెరచిన పుస్తకంలో క్రీస్తు వారి హృదయాల్ని చదివినాడు. వారి వేషధరణ మోగించి చూశాడు. నన్నెందుకు శోధించుచున్నారు అన్నాడు యేసు. ఈ విధంగా వారు అడగని గుర్తు వారికిచ్చాడు. తాను వారి మనస్సులోని ఉద్దేశాలని చదవమని వారికి చూపించాడు. ఒక దినారం నాకు చూపిడి అని ఆయన అన్నప్పుడు వారు మరింత కంగారుపడ్డారు. వారు ఒక దినారు తెచ్చి ఆయనకు చూపించారు. దీని మీద రూపమును ప్రవేదను ఎవనివి? ప్రశ్నించాడు యేసుక్రీస్తు ప్రభు. కేసరివి బదులు పలికారు వారు. ఆ నాణ్యం మీద రాతను వేలుతో చూపిస్తూ యేసులు అన్నాడు, కేసరివి కేసరునకు దేవునివి, దేవునికి చెల్లించడని చెప్పాడు. క్రీస్తు తమ ప్రశ్నకు అటో ఇటో నేరుగా సమాధానం చెబుతాడని గూఢాచారులు భావించారు. కైసరుకి కప్పం చెల్లించడం న్యాయం కాదని ఆయన చెబితే ఆయన గురించి రోమా అధికారులకు ఫిర్యాదు చేసి తిరుగుబాటు లేపుతాడన్న ఆరోపణపై బంధించాల్సిందిగా వారిని ఎత్తుగడ్డ వేశారు. ఒకవేళ కుప్పం చెల్లించడం న్యాయమని ఆయన చెబితే ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రజలకు చెప్పి వారు రెచ్చగొట్టడం మరో ఎత్తుగడ్డ. ఇప్పుడు వారు గందరగోళంలో పడ్డారు, పరాజయం పాలయ్యారు. వారి ఎత్తుగడ్డలు చిత్తయ్యాయి. వారి ప్రశ్నకు ఆయన సత్వరూప పరిష్కారం సూచించడంతో వారు చెప్పడానికి ఇక ఏమీ మిగలలేదు. క్రీస్తు ఇచ్చిన జవాబు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం కాదు, అది ఆ ప్రశ్నకు నిష్కపటమైన జవాబు. కైసారు బొమ్మ పేరు ముద్రించి ఉన్న రోమానాన్ని చేతిలో పట్టుకుని తాము రోమ అధికారం పరిరక్షణ కింద నివసిస్తున్నారు గనుక అధికారము కోరే మద్దతును అది మరింత ఉన్నత విధితో సంఘర్షణ పడినంతకాలం వారు ఇవ్వాలని ఆయనతో ప్రకటించారు. దేశ చట్టాలకు విధేయులై శాంతియుక్తంగా నివసిస్తూనే వారు దేవునికి తాము మొట్టమొదటగా నమ్మకంగా నిలవాలి. దేవునిని దేవునికి చెల్లించుడి అని రక్షకుడన్న మాటల్లో కుట్రలు పన్నుతున్న యూదులకి తీవ్ర గద్దింపు ఉంది. దేవుని విధుల్ని నమ్మకంగా నెరవేర్చి ఉంటే వారు చెదరిపోయి పరాయి దేశాల్లో పరాయి పాలన కింద నివసించేవారు కారు. యెరూషలేముపై రోమీయులు జెండా రెపరెపలాడేది కాదు. ఏ రోమా సైనికుడు దాని గుమ్మాల ముందు నిలబడేవాడు కాడు. దాని చుట్టూ ఉన్న ప్రహరీ లోపల ఏ రోమా పరిపాలకుడు పరిపాలన చేసేవాడు కాడు. ప్రభువును విసర్జించి భ్రష్ట జాతి అయినందుకు యూదు జాతి ఆ కాలంలో శిక్షణ అనుభవిస్తుంది. పరిసయ్యులు క్రీస్తు జవాబు విన్నాడు, ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. వారి వేషధరణ అహంకారాన్ని ఆయన మందలించాడు. ఇది చేయడంలో ఆయన గొప్ప విషయాన్ని ప్రకటించాడు. పౌర ప్రభుత్వాల పట్ల మానవుడి విధి హద్దుల్ని, దేవుని పట్ల అతడి విధిని ఆ నియమం నిర్వహిస్తుంది. అనేక మంది మనస్సుల్ని శోభ పెట్టే ప్రశ్నకు పరిష్కారం దొరికింది. అప్పటి నుంచి సరైన నియమాన్ని ఆచరించారు. చాలామంది అసత్మృతితో వెళ్ళిపోయినప్పటికీ ఆ ప్రశ్న పరిష్కరించడానికి నియమం రూపొందింది. వారు క్రీస్తు దూరదృష్టికి జ్ఞానాన్ని నివ్వేపోయారు. పరిసయ్యులు కంగు తిని మౌనం దాల్చిన వెంటనే సద్దుకేలు యుక్తిగల తమ ప్రశ్నలతో ముందుకు వచ్చారు. ఈ రెండు పక్షాలు ఒకదానికి కోకోటి విరోధంగా నిలిచి ఉండే. పరిసయ్యులు నిష్టగా సాంప్రదాయాలు వద్దారు. మరి బాహ్యాచార్యాల్ని చాలా ఖచ్చితంగా ఆచరించేవారు. ప్రణాళికలు, ఉపవాసం ఆచరించడం, దీర్ఘ ప్రార్థనలు, ఆడంబర దాన ధర్మాలు చేయడం అమిత శ్రద్ధ ప్రదర్శించేవారు. అయితే మానవుల్ని ఆగ్లని సిద్ధాంతాలుగా బోధించడం ద్వారా వారు దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్దాకరం చేశారని క్రీస్తు ప్రకటించాడు. ఒక తరగతికి మత ద్రవ్యమానాలు వేషధారాలు అయిన నిజమైన భక్తి గలవారు. క్రీస్తుని స్వీకరించి ఆయన శిష్యులైన వారు వారిలో కొందరున్నారు. ఇకపోతే సద్కేయులు పరిసయ్యులు సాంప్రదాయాలను నిరాకరించారు. లేఖనాలు ఎక్కువ భాగాన్ని నమ్ముతున్నట్లు వాటిని తమ క్రియలకు ప్రమాణంగా అనుసరిస్తున్నట్లు వారు చెప్పుకునేవారు. వాస్తవానికి వారు సంశయవాదాలు, భౌతికవాదాలు వారు కలిగాయి. సద్దుకేయులు దేవదూతల ఉనికిని, మృతుల పునరుద్ధానాన్ని భావించి జీవిత సిద్ధాంతాన్ని మంచి జీవితానికి ప్రతిఫలాన్ని, చెడ్డ జీవితానికి శిక్షను నమ్మలేదు. ఈ విషయాలన్నింటిలో వారి పరిశీలతో భేదించారు. ఈ రెండు పక్షాల మధ్య పునరుద్ధానం ఒక వివాదాంశం. పరిశీలు పునరుద్ధానాన్ని గట్టిగా నమ్మారు. అయితే ఈ చర్యల్లో భావిస్థితిని గూర్చిన వారి అభిప్రాయాలు గలిబిలయ్యాయి. మరణం అంతుచిక్కని మరమమైంది. సద్దికేయుల వాదనలను ఎదుర్కోవడానికి వారి ఆసక్తికి నిత్య ఉద్రేకత వాతావరణం సృష్టించింది. ఈ రెండు వర్గాల మధ్య చర్యలు అవశేకులుగా ఉద్రేకతలకి దారితీసేవి. వారి మధ్య దూరం మరింత పెరిగింది. సంఖ్యపరంగా సద్దికేయుల కంటే వారి ప్రత్యర్థులే పై చేయిగా మారిపోయారు. ప్రజలపై వీరి పట్టు కూడా అంత బలంగా లేదు. అయితే వీరిలో చాలామంది ధనికులు ఉన్నారు. డబ్బు మూలంగా వచ్చే పలుకుబడి కూడా వీరికి ఉన్నది. వారిలో చాలామంది యాజకులు సేవ చేసేవారు. సాధారణంగా ప్రధాన యాజకుడు వీరిలో నుంచి ఎంపికయ్యేవాడు. శాంసన్ వాద అభిప్రాయాలకి ప్రాధాన్యం ఉండకూడదు అని అన్న షరతుపై ఎంపిక జరిగేది. పరిశీలు సంఖ్యబలం ప్రజాకర్షణ కారణంగా యాజక హోదాలో ఉన్న సద్దికేయులు పరిశీలు సిద్ధాంతాల్ని బాహ్యంగా అంగీకరించడం అవసరమయ్యేది. అయినా వారు అలాంటి హోదాకు అర్హులన్న విషయం వారు పలుకుబడి వారి పొరపాట్లు కనిపించింది. సద్దికేయులు క్రీస్తు బోధనల్ని నిరాకరించారు. క్రీస్తుని ఒక ఆత్మ నడిపిస్తుంది. ఆత్మ తను తాను ఈ విధంగా ప్రదర్శించుకుంటుంది. తాము నమ్మనివని వారు చెప్పేవారు. దేవుని గురించి భావి జీవితం గురించి ఆయన బోధనలు వారి సిద్ధాంతాన్ని ఖండించాయి. మానవుడి కన్నా అధికుడు దేవుడు మాత్రమే అని వారు నమ్మారు. కానీ దివ్య దృష్టి కలిగి అందరినన్నిటినీ అధిగమించి పాలించే శక్తి మానవుడి స్వతంత్ర నైతిక ప్రతిపత్తిని తీసివేసి అతను బానిసగా మారుస్తుందని వారు వాదించారు. మానవుని యొక్క సృజించిన తర్వాత ఏ ఉన్నత శక్తి ప్రభావం కింద ఉంచకుండా దేవుడు ఆత్మ స్వతంత్రుడిగా ఉంచాడని వారికి నమ్మకం. మానవుడు తన సొంత జీవితాన్ని అదుపుకు చేసుకోవడానికి ప్రపంచంలో మరి సంభవాల్ని సంఘటనల్ని తీర్చిదిద్దుకోవడానికి మరి సర్వ స్వాతంత్రుడిని కనిపెట్టున్నారు. తన భవిష్యత్తు అతడి చేతిలోనే ఉందని వారు విశ్వసించారు. దేవుని ఆత్మ మానవ ప్రయత్నాలతో సహకరించి పనిచేస్తాడని కానీ లేక స్వభావ సిద్ధ మార్గంలో పనిచేస్తాడని కానీ వారు అంగీకరించలేదు. అయినా తన స్వాభిక శక్తుల వినియోగం ద్వారా మానవుడు ఉన్నత స్థాయిని జ్ఞానాన్ని సంపాదించవచ్చునని వారు నమ్మారు. కఠిన కఠోర కృషి వలన మానవుడి జీవితం పవిత్రమవడం సాధ్యము వారు అని విశ్వసించారు. ప్రివెంట్ వాళ్ళ ఇక్కడ శాస్త్రీయులు ఏ విధంగా వారికి ఆ సమస్త తెలుసని వారు గమనించారు. వారికున్న గొప్ప సంఘర్షం ఏమిటంటే వారు అన్నీ కూడా చాలా భక్తితో విధేయుగా వారు చేస్తారు. కానీ నిజమైనటువంటి సత్యాన్ని వారు గైకొని యేసుక్రీస్తు విషయాలు వారు మర్చిపోయి యేసుక్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి ప్రభావాలు వారు చేయటం వారు ప్రారంభించారు. ఇక్కడ శాస్త్రులు ప్రశ్న వేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుకి. వారు జ్ఞానాన్ని నమ్ముచున్నారు. వారు అనుకుంటున్నారు సమస్తం వారు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు సాధనటువంటి వాడు వారు సమాధానం చెప్పలేడని వారు ఎంతో నిష్ఠగా ఉన్నారు. ఇక్కడ శాస్త్రి వేసిన ప్రశ్నకు క్రీస్తు సమాధానం చెప్తున్న తరుణంలో పరిచయులు ఆయన చుట్టుముగ్గారు. వారు తట్టు తిరిగి ఆయన వారికి ప్రశ్న వేశాడు. క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది? చాలా చక్కని ప్రశ్న కదా ఇది. ఏమని అడుగున్నాడు? క్రీస్తును గూర్చి మీకేమి తోచి ఉన్నదని చెప్పాడు. ఇక్కడ ఆయన ఎవని కుమారుడు అని అడిగాడు. మెస్సియాను గూర్చి వారికి నమ్మకాన్ని పరిశీలించడానికే ఆయన ఈ ప్రశ్న అడిగాడు. ఎందుకు అడిగాడో ఈ ప్రశ్న సమాధానం మనకు కనబడుతుంది. ఇక్కడేమనుంది? తనను వారు కేవలం మనుష్యుడిగా పరిగణిస్తున్నారో లేక దేవుని కుమారునిగా పరిగణిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దావీదు కుమారుడు అంటూ అనేక స్వరాలు బదులు పలికాయి. ప్రవచనం మెస్సయ్యకిచ్చిన నామం ఇది. క్రీస్తు తన అద్భుత కార్యాల ద్వారా తన దైవత్వాన్ని మరి ప్రదర్శించాడు. ఇక్కడ రోగుల్ని స్వస్థపరిచాడు. మృతుని లేపినప్పుడు ప్రజలు ఆయనని ఈయన దావీదు కుమారుడు కాడా అని ప్రశ్నించారు. ప్రేమటువంటి విశ్వాసులారా, మత్తయి సువార్త 10:22 స్వార్థికుడైన మత్తయి యేసుక్రీస్తు ప్రభుని మరి గొప్ప వైద్యుడిగా పోల్చాడు. ఆయన స్వస్థపరిస్తే ఇంకా జీవితంలో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలకి ఆ విశ్వాసి కానీ ఆ మనుషుడు కానీ మరల తిరిగి వెళ్ళడు. సో ఒక వైద్యుడిగా, ఒక స్వస్థపరిచేవాడుగా, ఒక గొప్ప వ్యక్తిగా పరిగణించిన స్వార్థికుడైన మత్తయి ఏమని చెప్తున్నాడంటే, ఆ కాలంలో మరి గుడ్డివారిని, కుంటివారిని, చెవిటివారిని, మూగవారిని ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వస్థపరిచినట్లు. ఎలా స్వస్థపరిచాడు తెలిసే ప్రేమటి వాళ్ళరా? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని ఆయనను అర్ధారించినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు వారిని స్వస్థపరిచేవాడట. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని ఎవరైతే ఆ స్వస్థత ఆ సమయంలో ఆ గడిలో పొందుతారో వారు ఈ విధంగా దేవుణ్ణి మయంపరుస్తూ వారు వెళ్ళిపోతూ ఉంటారంట. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని. ఇక్కడ ప్రజలు సంతోషంతో కేకలు వేశారు. ఆ దినాన చిన్నపిల్లలు ఈ మాటలే దేవాలయంలో ప్రతిధ్వనించారు. అయితే యేసును దావీదు కుమారుడని పిలిచిన వారందరూ ఆయన దైవత్వాన్ని గుర్తించలేదు. దావీదు కుమారుడు దేవుని కుమారుడు కూడా అని వారు గ్రహించలేకపోయారు. క్రీస్తు దావీదు కుమారుడన్న దానికి సమాధానంగా యేసు ఇలా అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములను క్రింద ఉంచి వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడని మరి వారినిగా ఎవరును మారుమాటు మరి చేయలేకపోయినో, మరి ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్న కూడా అడగలేదు. ప్రేమటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా మరి దావీదు కుమారుడని పిలవమని గొప్ప వ్యక్తిని మరి ఏ విధంగా క్రైస్తవులుగా విశ్వాసులుగా పరుగులోనికి మనము తీసుకొని రావాలి. ఇక్కడ సంఘర్షం ఏమిటంటే, ఇక్కడ శాస్త్రులు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారి కంటే వారు జ్ఞానులు అనుకున్నారు. మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దినాన మరి బాబేలు గోపురాన్ని అదే బాబేలు పర్వతాన్ని మరి వారు నిర్మించాలని తలంచినప్పుడు వారు ఏ ఉద్దేశంతో దాన్ని నిర్మించారు? వారు కూడా పరలోకం చేరాలని, తండ్రి ఎక్కడైతే ఉంటాడో మేము కూడా అందరూ అక్కడ చేరిపోతాం అనే ఉద్దేశంతో వారు చేయటం మొదలైశారు. అప్పుడు దేవుడు తన యొక్క దేవదూతలను చూసి, ఇదిగో వీరు ఏ విధంగా చేస్తున్నారే, నాకు వారు అవసరం లేకుండా ఉన్నారని దేవుడు చాలా విచారించినట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ శాస్త్రులకి ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే, వాళ్ళు సహాయం చేయవారు, చారిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వారు ద్రవ్యం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న భోజనం కానీ, వారు ఇచ్చే ఆహార పద్ధతులు కానీ, ఏదైనా కూడా ప్రతి విశ్వాసికి సహాయం చేసే పనుల్లోనే వారు ఉంటారు, చారిటీ వర్క్ అంటారు. ఈరోజు దేవుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. దేవుడు ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాడు. కానీ పరిసయ్యులు ఏమనుకున్నారంటే, మేమే తెలియగల వాళ్ళం, యేసుక్రీస్తు ప్రభుని పోలి చేసేవారమని వారు నమ్మారు. ఆ కాలంలో ఆ సమయంలో ఏమని ఉద్దేశం అయిందంటే, ఆ పరిసయ్యులకి ఉన్న గుణలక్షణం మరి క్రీస్తు పోలి జీవించిన వారుగా వారు ఉన్నారు. చూసారా ప్రేమటి వాళ్ళారా, వారికి వాక్యం తెలుసు, జ్ఞానం తెలుసు, అన్ని విషయాల్లో వారు జ్ఞానోపదేశాలు పొందినవారు. కానీ వారికున్న చెడు లక్ష్యం ఏంటంటే, క్రీస్తు ప్రబోధాలు అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని తెలుసుకొని పాటించేవారు కారు వారు, అజ్ఞానం ఉన్నవారు, జ్ఞానం లేనివారు వారు. సో పరిసయ్యులకి శాస్త్రులకి తేడా ఏమిటంటే, వారు దేవుని కంటే హెచ్చుగా ఉన్నవారు, జ్ఞానవంతులని ప్రబోధించారు. ప్రిమిటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుకి ఇక్కడున్న శాస్త్రులకు వివాదం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు నిజంగా మెసేగా పిలవడ్డాడు, నిజంగా రాజులకు రాజులుగా పిలువబడ్డాడు, ప్రభులకు ప్రభుగా పిలువబడ్డాడు. కానీ వీరందరూ కూడా ఆ వ్యక్తి ఆయన గొప్పవాడిగా చెప్పుకుంటున్నాడు అనే దృశ్యం వారు మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని సిలువేట కూడా వారు వెనకడిగేయలేదు. ప్రేమేంటి వాళ్ళారా, శాస్త్రులు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ మనము చూస్తున్నాం. ఈరోజు మనం కూడా ఒక తెగగా మనం ఉంటున్నాం. మన మనసుల్లో మార్పు లేదు, మన మాటల్లో మార్పు లేదు, మన తలంపుల్లో మార్పు లేదు, మన జీవితాల్లో కూడా మార్పు లేకుండా ఉంటున్నాం. కానీ మనలో ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటూ మార్పు కలిగి జీవిస్తామో, ఆ దినాన్నించి దేవుడు మనలను బలపరిచి నడిపించనే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రినైనా మరి ఈ యొక్క సమయం మందు మరి వాక్యం వినిచిన ప్రతిని బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. వారు కావాల్సిన ఈవులన్నీ కూడా తండ్రి మీరు ప్రసాదించమని, ఏదైతే అవసరతల కొరకు వారు ఎదురు చూస్తున్నారో వారికి ఉన్న అవసరతలన్నీ కూడా తండ్రి మీరు తీర్చి వారికి దయచేసి ఈ కృపలో వారు బలపడలాగున మీరు సహాయం దయచేయమని, మేము కలిసేంత వరకు తండ్రి కృపాని ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించినాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
నిల నిల లాడగా ప్రాణం విడిచగా నిల నిల